అదేంటంటే శివాలయంకి వెళ్తే మనం శివుడిని నందీశ్వరుడి కొమ్ముల దగ్గర రెండు వేళ్ళు ఉంచి ఆ ఖాళీలోంచి చూడమంటారు లోపలికి. అలా చూడటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే శివుడు ఎదురుకుండా వృషభము, వృషభము దానికి ఇంకో పేరు నంది. నంది అంటే మనం ఓంకారం ఎప్పుడైతే చేస్తామో, ఓంకారం చేసేటప్పుడు మనం ఒక స్థితికి వెళ్తాం, అదేంటంటే ఒక ఆనంద స్థితి వస్తుంది. ఆ ఆనంద స్థితి వచ్చినప్పుడు మాత్రమే మనం భగవంతుని దర్శించగలం, ఎలా పడితే అలాగే దర్శించలేము. మేము ఇప్పుడు చూడాలనుకుంటున్నాం చూపించండి అనేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కనపడ్డు, చూడాలి చూడాలని కొట్టుబిట్టాడే వాళ్ళకి కనపడ్డు. ఎలాంటి వాళ్ళు కనపడతాడు, ఆనంద స్థితిని అనుభవించే మనస్సు ఉన్నవాడికి మాత్రమే భగవంతుని దర్శనం అవుతుంది తప్ప ఎలా పడితే అలా అవదు. అదే ఇందాక చెప్పుకున్నాం మనం, కైలాసం అంటే మనలో ఉన్న నిర్మలమైన బుద్ధి, మా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని గాయత్రి మంత్రంలో గురువుగారు ఏదైతే ఇచ్చారో, అలాంటి ఫస్ట్ మనం అచీవ్ చేయాల్సింది నిర్మలమైన బుద్ధి. ఆ నిర్మలమైన బుద్ధి తర్వాత మనం ఆనందమయ కోశంలో ఉండటం. అందుకని పంచకోశలకి సంబంధించి గాయత్రి మహావిజ్ఞానంలో ఇచ్చిన ఆనందమయ కోశం మళ్ళీ చదవాలి. ఆనందమయ కోశంలో ఇచ్చిన సాధనలు ఏంటి, అవి చేస్తున్నావా, అవి చేస్తూ ఉంటే ఆ ఆనందమయ కోశంలో మనం ప్రవేశించామా లేదా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఒకసారి ఆనందమయ కోశం రెఫర్ చేయండి. అలాగా ఆనంద స్థితి ఉన్నప్పుడు మాత్రమే వృషభం ద్వారా మనం భగవంతుడిని చూడగలము. వృషభం అంటే మనం ఏం చెప్పుకున్నాం, నిన్నే చెప్పుకున్నాం, దాంట్లో వృషభం భగవంతునికి సంబంధించిన జ్ఞానము, ఆ వెలుగు ఏదైతే ఉందో అది మనలో జాగృతం అవుతుంది. మనం భగవంతుని రెండు కొమ్ముల మీద వేళ్ళు పెట్టి ఆ నందీశ్వరుడి కొమ్ముల మీద వేలు పెట్టి దాని ఖాళీలోంచి చూడమని చెప్తారు. ఆ రెండు కొమ్ములు మనలో ఉన్న పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. ఆ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మీద వేలు పెట్టడం అనేది ఫిజికల్గా ఉండదు, అక్కడ ఫిజికల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ రెండు జాగృతం అయ్యి అప్పుడు మనం భగవంతుడిని చూస్తాము. ఎలాగా పిట్యూటరీ గ్లాండ్ ఎవరికైతే జాగ్రత్త ఉంటుందో వాళ్ళకి జీవితానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు పని చేయడం, ఏదో రకంగా చేయడం, ఏదో జీవించామంటే జీవించడం అని కాకుండా, గురువుగారు ఎలాగైతే తన జీవితం మొత్తం ఋషుల ప్రణాళిక కోసం నేనేం చేసినా కూడా బ్రహ్మ తేజస్ ఏదైతే ఉందో అది అంతా స్ప్రెడ్ చేయడానికి వాటికి చేశానని ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తారు. బ్రహ్మజ్ఞానం, ఋతుంభర ప్రజ్ఞ, ఇవన్నీ కూడా ఏ మాటలు అయితే ఉన్నాయో వాటిల్ని ప్రచారం చేయడానికి, వాటి గురించి అందరికీ తెలియచేయడానికి జీవితం ఒక మార్గం, ఒక డైరెక్షన్ ఏర్పడింది. అదంతా కూడా పిట్యూటరీ గ్లాండ్ జాగృతం అయితే వస్తుంది. అలాగే పీనియల్ గ్లాండ్ జాగృతం అయితే విజన్ వస్తుంది, ఆ విజన్లో దర్శనం జరుగుతుంది. నేను ఇలాంటి కళ కన్నాను అని చెప్పి మాస్టర్ ఎప్పుడు అక్బర్ కళ చెప్తుండేవారు. అలాగే నేను ఇలా కళ కన్నాను అని మూడు కళ్ళలో లేక ఐదు కళ్ళు అనుకుంటా అరవిందులు చెప్తారు. అలాగా ఆ కళల యొక్క ఈ కళ అంటే కళ కాదు యాక్చువల్గా విజన్. ఆ విజన్ ఎప్పుడు వస్తుందంటే పీనియల్ గ్లాండ్ జాగృతం అయితే విజన్ వస్తుంది. ఒక కొన్ని యుగాల పాటు దర్శించి ఈ యుగాలకు సంబంధించిన కార్యక్రమం ఏమిటి, ఇప్పుడు ఈ యుగానికి సంబంధించిన విశేషం ఏంటి, ఏవి చెయ్యాలి ఈ యుగానికి సంబంధించి అని ఏ రకంగా అయితే వ్యాసుడు ఒక్కొక్క శాస్త్రాన్ని అన్నింటినీ అందించాడు, అన్నీ చేసి చివరికి మళ్ళీ నారదుడు చెప్పగా భాగవతాన్ని రచించాడు. అలా గురువుగారు ప్రస్తుత యుగానికి కావాల్సింది ఏంటి అని మనకు చాలా క్లియర్గా ప్రజ్ఞా పురాణంలో ఇచ్చారు. ప్రజ్ఞాపురాణం చిన్న చిన్న పుస్తకాలుగా వేశారు మూర్తి వాళ్ళు, అవి చూసి చిన్న పుస్తకం అనుకోకూడదు. దాంట్లో ఉన్న కథలు కానీ దాంట్లో ఉన్న జ్ఞానం కానీ అనంతమైంది. గురువుగారి సాహిత్యం అంతా ఒక ఎత్తు అయితే ప్రజ్ఞాపురాణం ఒక ఎత్తు. అలాంటి ప్రజ్ఞాపురాణం ఏదైతే ఉందో అలాంటి ప్రజ్ఞ మనలో వికసించాలి అంటే పీనియల్ గ్లాండ్ జాగృత అవుతుంది. అప్పుడు ఒక విజన్ ఉండి ఒక డైరెక్షన్ ఉండి ఉన్న మాత్రం వాళ్ళకే దివ్య ప్రణాళిక అంటే ఒకటో అర్థమవుతుంది. ఆ ప్రణాళిక ప్రకారం చేసుకునే స్థిరమైన మనస్సు, సుమనస్సు కలిగిన వాడికి భగవద్ దర్శనం అవుతుంది, వాడికి శివదర్శనం అవుతుంది. శివం అంటే లోకానంతటికీ మంచి చేసే ఒక విశేషమైన శక్తి వస్తుంది. మిగతా వాళ్ళు అందరూ ఉండొచ్చు, ఓ మే శక్తిపాతం చేసేస్తాం అలా ఇలా రకరకాల అట్టహాసం చేసేవాళ్ళు ఉండొచ్చు, అవన్నీ కూడా దానికి సంబంధించిన మటుకు కాదు. ఎక్కడ ఏ అట్టహాసాలు, భేషజాలు, మిరకల్స్ లేకుండా ఉంటాయో అక్కడ నిజమైన సాంగత్యం ఉంటుంది. సాంగత్యం అంటే అసోసియేషన్, పరివారం. ఆ పరివారానికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే మనస్సు శాంతంగా ఉంటుంది, మనస్సు చింతలు లేకుండా ఉంటుంది. ఎవరిని కలిస్తే మన మనస్సు శాంతిస్తుందో, ఎవరిని కలిస్తే మన చింతలు దూరం అవుతాయో, వారు నిజంగా వారితో మనం ఉండాలి అనేది ఒక కొలబద్ద అనమాట. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నా జరిగిందా అంటే ఏం జరిగినా ఏం జరగకపోయినా ఈ రెండు జరిగితే ఖచ్చితంగా మీకు వాళ్ళతో మంచి జరుగుతుందన్నమాట. ఎవరి దగ్గరికి మీరు వెళ్తే అక్కడ మీ మనస్సు శాంతిస్తుందో, ఎక్కడ మన మనస్సు చింతలన్నీ పోగొట్టుకుని శాంతం వహిస్తుందో, ఆనందంగా ఉంటుందో, అది నిజమైన సాంగత్యం. అలాంటి సాంగత్యం వల్ల భగవద్ దర్శనం అవుతుంది. ఇప్పుడు ఇందాక నేను ఏమన్నా చూసారా, ఈ రెండు ముచ్చటించుకున్నాను. అదేంటంటే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు. ఈ మహేశ్వరుడు అయితే విష్ణువు బ్రహ్మ ఈ ముగ్గురికి మూలమైన వాడు. వాళ్ళకి ఏంటంటే పరబ్రహ్మ, బ్రహ్మగా కాకుండా పరబ్రహ్మ, అలాగే విష్ణువుగా కాకుండా మహావిష్ణువు, అలాగే శివుడు కాకుండా పరమశివుడు అని పేర్లు. పరమశివుడు అంటే ముగ్గురికి మూలమైన వాడు, శివుడు అంటే ముగ్గురిలో ఒకడు, పరబ్రహ్మ అంటే ముగ్గురికి మూలమైన వాడు, బ్రహ్మ అంటే ముగ్గురిలో ఒకడు, అలాగే మహావిష్ణువు అంటే ముగ్గురికి మూలమైన వాడు, విష్ణు అంటే ముగ్గురిలో ఒకడు. ఇలాగా పరబ్రహ్మ అన్న పరమాత్మ అన్న, తర్వాత పరమ శివుడన్నా మహావిష్ణు అన్నా ఒక్కడే. ఆ ఒక్కడి గురించే చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. ఆయన్ని అంతర్యామి అంటారు. అంతర్యామి అంటే అర్థం ఏంటంటే సృష్టి లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు, సృష్టి చేసిన తర్వాత సృష్టిగా ఉన్నాడు, సృష్టిలో దూరి ఉన్నాడు మళ్ళీ, అలాగే సృష్టి అంతా అయిపోయినా ఆయన ఉంటాడు. అంటే సర్వకాల సర్వావస్థల యందు ఉండేవాడే మహావిష్ణువు, మహాశివుడు, పరబ్రహ్మ. ముగ్గురు మూడు పేర్లు ఉన్నట్టుగా ఉన్న ఆ మూడు రకాల పేర్లు ఒకటే, ఆ ఒక్కడి గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అలాంటి మహా పరబ్రహ్మ యొక్క వాహనం ఏంటంటే హంసవాహనం. పరబ్రహ్మ అంటే హంసవాహనం, పరబ్రహ్మ అంటే హంసవాహనం కాదు, బ్రహ్మ అంటే హంసవాహనం. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. సృష్టించాలి అంటే ఏం చేయాలి? హంస అంటే ఏం చేస్తుంది? నీళ్ళని పాలని విడగొడుతుంది అని చెప్తారు. క్షీర నీల న్యాయం, వివేకము ఏదైతే ఉందో, ఆ శుద్ధ వివేకం ఏదైతే ఉందో అది సృష్టి చేసే వాళ్ళకి కంపల్సరీ అన్నమాట. అలాగే సరస్వతి, సరస్వతి కూడా హంసారూఢ, అలాగే గాయత్రి మాత కూడా హంసారూఢ. ఎవరైతే సృష్టి చేయాలి, ఒక కొత్త యుగాన్ని నేను నిర్మించాలి అనుకున్నారు కాబట్టి గురువుగారు ఏం చేశారు, హంసారూఢ అయిన గాయత్రి మాతను తీసుకున్నారు తన ఆరాధ్య దైవంగా. అలాగే మనం కూడా కొత్త ప్రజ్ఞామండలం ఏర్పాటు చేయాలి, కొత్త కొత్త చోట్ల సెంటర్స్ ఓపెన్ చేయాలి, కొత్త వాళ్ళని గాయత్రి పరివారికి పరిచయం చేయాలి, కొత్త వాళ్ళని యజ్ఞంలోకి ఆహ్వానించాలి, వాళ్ళందరూ కూడా గాయత్రి మంత్రం చేయటం ఇలాంటి కార్యక్రమాల్లో గాయత్రి చాలీస ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే మనం బ్రహ్మస్వరూపంగా ఉపాసన చెయ్యాలి. బ్రహ్మస్వరూపంగా చేస్తే అప్పుడు అక్కడ ఆ కార్యక్రమం మొదలైపోతుంది. అంతే, తర్వాత మొదలైనవన్నీ కూడా ఒక చోట ఇప్పుడు కొత్తగా తేజ ఒక ఐదుగురితో కలిపి ప్రజ్ఞామండలి స్టార్ట్ చేశారు, అది బ్రహ్మ అనుకుంటే ఇప్పుడు దాన్ని వ్యాపింప చేయాలి. ఏదో ఒక చోట ఉంటే కుదరదు కదా, అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంతా వ్యాపించాలి. అంతటా వ్యాపించిన వాడిని, అన్నిట్లో ఉన్నవాడిని విష్ణు అంటారు, అంతటా వ్యాపించి ఉన్నవాడిని బ్రహ్మ అంటారు. కాబట్టి బ్రహ్మ ఏం చేస్తాడంటే సృష్టిస్తూ ఉంటాడు. కొత్త చోట ఇంకో చోట ప్రజ్ఞామండలి ఏర్పడినప్పుడు బ్రహ్మ ఉంటాడు, అది బాగా ఫంక్షన్ చేసేటట్టు చేసేవాడు విష్ణు. ఆ రకంగా విష్ణు శక్తి మనకు పనిచేయాలి. విష్ణు అంతటా ఉండి పోషిస్తూ ఉంటాడు, పోషించే శక్తి ఆయన దేని మీద ఉంటాడు? గరుడ వాహనం ఆయనకి. మామూలుగా బ్రహ్మకి సరస్వతికి హంసం అయితే వివేకము, అయితే విష్ణువుకి గరుడ వాహనం. గరుడ వాహనం అంటే మీకు అందరికీ తెలుసు గరుత్మంతుడు. గరుత్మంతుడు ఏం చేస్తాడంటే అమృతం తీసుకొస్తాడు. అమృతం అంటే నశించనిది, మృతము లేనిది. అలాంటి అమృతాన్ని తీసుకురావాలంటే గరుడు వాహనంగా హరి లేకపోతే విష్ణువు వస్తాడు అని శాస్త్రం చెప్తుంది. మరలో గరుడు ఎక్కడుంటాడంటే శ్వాస ప్రశ్వాస అంటే గాలి పీల్చడం, గాలి వదలడం. ఇది గాలి పీల్చడం, గాలి వదలడం, గాలి పీల్చడం, గాలి వదలడం. ఈ రకంగా గరుడు రెక్కలు రెండు ఆడించినట్టుగా మనం కూడా శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం చేస్తూ ఉంటాం. ఈ శ్వాసరూపమైన గరుడు మీద భగవంతుడు దిగి వస్తాడు అని శాస్త్రం చెప్తోంది. దాన్ని విష్ణువు అని అంటారు అని చెప్తోంది. అది మనం ఎలా అర్థం చేసుకుంటాం, మనం సాధనలో ఎలా దించుకుంటాం అంటే గాయత్రి మంత్రం చేసుకుంటున్నప్పుడు ఆ శ్వాసను గమనిస్తూ గాయత్రి చేయాలి. చేస్తూ ఉంటే లోపలికి వెళ్తుంటుంది, బయటకు వస్తుంటుంది, లోపలికి వెళ్తుంది, బయటకు. వాయువు, వాయువు అంటే ఏంటి? త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువే ప్రత్యక్ష బ్రహ్మ. అటువంటి ప్రత్యక్ష పరబ్రహ్మమైన, పరబ్రహ్మమైన వాయువుకి నమస్కారం చేస్తున్నామని ఇందాక మనం క్లాస్ మొదలుపెట్టేటప్పుడు చెప్పుకున్నాం. అలా మనం కూడా ప్రత్యక్ష బ్రహ్మమైన వాయువుకి నమస్కారం చేసుకుంటున్నాం. ఆ ప్రత్యక్ష బ్రహ్మ నా ఊపిరి తీసుకుంటున్నప్పుడు నాలోకి వస్తుంది, మళ్ళీ బయటికి వెళ్తోంది అని ఒకటి అనుకోవచ్చు. అలాగే రెండోది, ఏ ప్రజ్ఞామండలి అయితే, లేకపోతే ఏ గాయత్రి బారు వారి శాఖ అయితే ఇక్కడ పెట్టాము, అది ఇదంతా విస్తరించాలి అనే భావనతోటి కూడా గాలి పీల్చి గాలి వదలటం. గాలి పీల్చినప్పుడు ఏమో ప్రజ్ఞామండలం ఏర్పడటానికి కావాల్సిన వాతావరణం అంతా గురువుగారి దగ్గర నుంచి, లేకపోతే భగవంతుడు, లేకపోతే గాయత్రి మాత నుంచి స్వీకరిస్తున్నారు. గాలి వదిలేటప్పుడు ఈ శక్తి అంతటా వ్యాపించి కొత్త కొత్త చోట్ల ప్రజ్ఞామండలం ఏర్పడుతున్నాయి, కొత్త కొత్త చోట్ల గాయత్రి యజ్ఞాలు జరుగుతున్నాయి, గురువుగారి కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి అనుకుంటూ గాలి వదలాలి. మెల్లగా గాలి పీల్చినప్పుడేమో గురువుగారి శక్తి నాలోకి వస్తుంది. గాలి వదులుతున్నప్పుడు ఈ శక్తి వల్ల గురువుగారి కార్యక్రమాలు అమెరికా అంతా, లేదా యాదగిరి గుట్ట అంతా, లేకపోతే హైదరాబాద్ అంతా, ఏమిటో అండి హైదరాబాద్లో కార్యకర్తలే లేరు అంటారు రెడ్డి గారు. ఇవన్నీ చేస్తే వస్తారు తప్ప లేకపోతే ఎందుకు వస్తారు? చెయ్యాలి. చెప్తే అప్పుడు విష్ణువు ఆ రకంగా వ్యాపించడం అనేది జరుగుతుంది. ఈ గరుత్మంతుడు అనేది వృశ్చిక రాశికి సంబంధించిన ఒక సింబల్ అన్నమాట. వృశ్చిక రాశిలో పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, జర్రులు ఉంటాయి. ఏవైతే భూమిలో చిల్లులు పెట్టుకుని దాంట్లో దాక్కుంటాయో అలాంటి జంతువులన్నీ దాంట్లో ఉంటాయి. అవి కుడితే మనిషికి చేతనత్వం మాయమైపోతుంది, మెల్లిగా ప్రాణం కూడా పోతుంది, కోమాలోకి వెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత ప్రాణం పోవచ్చు. అంటే అలాంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా గరుత్మంతుడు శత్రువు. పాములని చీల్చి చెండాడేస్తాడు కదా. అలాగా మనలో ఉన్న పాముల్లాంటి ఆలోచనలు, పాముల్లాంటి ఒక సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలన్నింటినీ ఈ రకంగా చేయటం, శ్వాస బాగా ప్రాణాయామం చేయటం వల్ల అవన్నీ చీల్చి చెండాడబడి తల్లి దాస్య విముక్తిని ఎలాగైతే గరుత్మంతుడు చేశాడు, అలాగే మనలో మన తల్లి ఎవరంటే మన ప్రకృతే మనకు తల్లి. ఈ సృష్టి మొత్తానికి తల్లి ప్రకృతి. ఆ ప్రకృతి మనలో కూడా అష్టవిధ ప్రకృతిగా మనలో ఉంటుంది తల్లి. ఆ తల్లి దాస్యంలో ఉంది అంటే ఎవరికి ఊడిగం చేస్తుంది అని కాదు, మనం ఏమనుకుంటున్నా అవి చేస్తాం అంతేగాని భగవంతుడి ఒక ప్రణాళిక ఉంది, అవి చేస్తాం, వాటికే ఇవన్నీ ఉపయోగించాలి. ఇవన్నీ జ్ఞానం కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు, ఉన్నా కూడా పూర్తిగా దాన్ని పాటించలేము మనం. కొన్ని కొన్ని కారణాలు ఏవో చెప్తాం, అదే అలా ఉంటే చేయలేకపోతున్నామండి, ఇలా ఉంటే చేయగలమండి, ఇలా చెప్తాం. అవన్నీ మెల్లిమెల్లిగా పోవాలంటే యాక్చువల్గా మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ విష్ణువుకి సంబంధించిన, గరుత్మంతుడికి సంబంధించిన ఆ ప్రాణాయామం ఏదైతే ఉందో, ఏం లేదు, సింపుల్, ఆ గురువుగారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు నచ్చిన ఆలోచన, చాలా బాగా నచ్చిన ఆలోచనలు మీరు శ్వాస ద్వారా మీలోకి స్వీకరిస్తున్నారు. అది గాలి వదులుతున్నప్పుడు ఇక్కడ అంతా స్ప్రెడ్ అవుతుంది, దీనికి సంబంధించి సెంటర్స్ ఏర్పడుతున్నాయి అనుకోండి, జరుగుతాయి. ఒకటి రెండు చేసి చూడండి ఎక్స్పెరిమెంట్లుగా. అది విష్ణువుకి సంబంధం. ఇంకా శివుడు చెప్పుకున్నాం ముందరే, బ్రహ్మ చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా ఈ విష్ణువు, బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ ముగ్గురు కూడా మూడుగా త్రిమూర్తులుగా త్రిగుణాలతో పనిచేస్తున్నప్పుడు ఏమో ఇలాగ ఉంటారు, కానీ వీటిలన్నిటికీ అధిపతులుగా ఉన్నప్పుడు పరబ్రహ్మమని, పరమాత్మని, లేకపోతే పరమశివుడని, మహావిష్ణువు అని అంటారని చెప్పుకున్నాం కదా. అలాంటి మహావిష్ణువుని లేకపోతే పరబ్రహ్మని లేకపోతే మన మకర రాశి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, అనాహతము, విశుద్ధి, రెండిటి మధ్యలో హృదయ పద్మంలో నారాయణుడు ఉంటాడు. అటు నారాయణుడు చూడాలంటే మనం వృషభ రాశి ద్వారా చూడగలం అని చెప్పుకున్నాం. వృషము మనలో జ్ఞానానికి గుర్తు. జ్ఞానం ఏం చేస్తుందంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. జ్ఞానం అనేది మనలో ఉన్న రకరకాల చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ, అటు చెడు నుంచి ఇటు మంచి నుంచి ఏ కర్మ లేకుండా మనల్ని విముక్తులను చేస్తుంది, బంధ విముక్తులను చేస్తుంది, ముక్తినిస్తుంది. ముక్తి అంటే ఎక్కడికి వెళ్ళిపోతామని కాదు, మనం ఏ రకమైన బంధనాలు లేకుండా ఫ్రీగా ఉంటాం. అప్పుడు స్వేచ్ఛగా గురువుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. ఇది ఇందాక చెప్పుకున్న దానికి కంటిన్యూషన్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.